కోవలసిన చోట చదువుకోలేదు, ఎవరితో పెళ్లి చేసుకోవాలో వాళ్ళతో పెళ్లి చేసుకోలేదు. పిల్లలు గ్యారంటీగా ఎవరు పుట్టాలో వాళ్ళు పుట్టరు, అసంభవం కదా. ఇంకా ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇవి రెండు కూడా నువ్వు ఏ ప్రారంభ కర్మ 10-20% కిందకి దిగాయో నిపతో దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను తెచ్చుకోలేదు కనుక ఇంకో రకమైనటువంటి పిల్లలు పుడతారు. అక్కడ కర్మాది దేవతలు తెలుసు కదా, వాళ్ళు బ్యాలెన్స్ చేసేసుకుంటారు. ఆ పుట్టవలసిన ముగ్గురు నెలలో పుట్టరు. ఈ అడ్డబిడ్డాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చింది ఆధ్యాత్మిక దేవతలో. దానికి కారణం మనం ఏదైనా చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేటువంటి అవగాహన భారతీయ శాస్త్రానికి విరుద్ధం. కానీ కర్మాది దేవతలు ఏం చేస్తారు, ఎక్కడ వాళ్ళకి లింక్ దొరకటంలే, ఎక్కడ లింక్ దొరకకపోతే అసలు వద్దు పండి అన్నాడు. వద్దు పండి అంటే ఏం ప్రమాదం జరిగింది, సూక్ష్మ జగత్తులో ఆ దేశకాల పరిస్థితుల్లో ఏ తల్లిదండ్రులకి ఎవరు ఎక్కడ పుట్టాలో ఆ పరిస్థితుల్లో పుట్టకపోవటం వల్ల సంచిత కర్మ పెరిగిపోతుంది, దానిని పాపభారం పెరిగింది అంటాం మనం. కలియుగంలో పాపభారం పెరగటం వల్ల భూదేవి అల్లల్ని ఆడిపోతుంది అంటే అంతరార్థం అది, విశుద్ధమైనటువంటి విజ్ఞానం అది. ఎందుకు పెరిగిందో అర్థమవుతోంది కదా, అది తర్వాత చూద్దాం. అసలు ఇక్కడ మనం గాయత్రీ సాధనలోని ద్వాదశ తపస్సులకి లింక్ ఏంటో చెప్తున్నాను నేను. పిల్లలు పుట్టారు, ఇప్పుడు ఈ పిల్లలు మీ భౌతిక శరీరము, మీ మనమే శరీరము, మీ కామమే శరీరము ఏ ప్రారంభ కర్మని అనుభవించటానికి అనుకూలంగా పితృదేవతను తీర్చిదిద్దారో దానికి తగినటువంటి పిల్లలు మాత్రం వాళ్ళు కాదు. లాజిక్ అర్థమైనా మళ్ళీ చెప్తున్నాను వినండి. 10-20 రేషియోతో మీ బాడీ తయారైంది, దానికి కావాల్సిన ఎడ్యుకేషన్, దానికి కావాల్సినటువంటి మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఏంటి, లింక్స్. మ్యారేజ్ అంటే ఒక భార్యనే, ఆ భార్యతో పాటు మావ వస్తాడు, మావతో పాటు ఆడపడుచులు వస్తారు, మరుదులు వస్తారు, చాలా లింకులు వస్తాయి. ఈ లింకులు ఏవి కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు, పిల్లలు కూడా మీరు ప్లాన్ చేసుకున్నావు కాదు. అంచేత పెళ్లైన తర్వాత నుంచి మీ మనోమయ కోసము, మీ మా కామమయ కోసము అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురయ్యి సుఖాన్ని కోల్పోతుంది. ఇప్పుడు జరుగుతోంది అది. ఇద్దరు కర్మ సిద్ధాంతాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా మీకు అర్థమైపోతుంది ఎక్కడ తప్పు జరుగుతోందో. సవరించుకోవడం తేలికని చెప్తున్నప్పుడు మనం నిర్ణయించుకునే తపస్సులు దీని ఆధారంగా నిర్ణయించుకోండి. చాలా గొప్ప తపస్సు, చిన్న తపస్సు కాదు. ఒక డిస్ప్లిన్ మాత్రంతో పోయేదానికి 800 బ్రూఫైన్ వేస్తానంటే ఏమన్నా అని వేసుకో. అంచేత మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి తపశ్చర్యలు ఈ ఆధారంగా నిర్ణయించుకోవాలి. ప్రారంభ కర్మ మాత్రమే మీకు తెలుసు, సంచిత కర్మ నాకు తెలియదు ప్రస్తుతం. ఆగామీ కర్మ, ఆగామీ కర్మ ఎలా ఏర్పడుతుంది, సంచిత కర్మ ప్లస్ ఇప్పుడున్నటువంటి మళ్ళా ఏదో గందరగోళం చేసుకున్నాం కదా, ఈ గందరగోళం ఈ రెండూ కలిపి మళ్ళా చనిపోయేటప్పుడు ఆగామీ కర్మగా ఉంటుంది. అందులో మళ్ళా మనం ప్రారంభ కర్మని చేసుకుంటాం. అంచేత ప్రారంభ కర్మ ఏమిటో మనకి స్పష్టంగా తెలిస్తే మన జీవిత విధానం ఇప్పుడు వేరే రకంగా ఉంటుంది. మరి ప్రారంభ కర్మ తెలియటానికి అందరూ ఋషులు అవ్వగలరా, ఋషులు ఎవరేనందరూ. దానికే ఋషులు ఒక చిన్న పరిమితి అందించారు, జ్యోతిష్ శాస్త్రము అని. జ్యోతిష్ శాస్త్రాన్ని సవ్యంగా అవగాహన చేసుకున్నవాడు 80% కరెక్ట్ గా చెప్పేవాడు ప్రారంభ కర్మ. ఋషి అయితే 100% కరెక్ట్ గా చెప్తాడు. జ్యోతిష్ శాస్త్రవేత్త, అధ్యయనం చేసినటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త, 2 లైన్లు చాలాసార్లు నేను చూస్తాను కాలేజెస్ లో. అక్కడ ఓ పుస్తకం చదువుతారు, కీరోజ్ హ్యాండ్ బుక్ ఫర్ పార్మిస్ట్రీ అని, వాళ్ళందరూ చేయి చూసి చెప్పేవాళ్ళే. అలా చదివితే లాభంలే. నిజంగా జ్యోతిష్ శాస్త్రాన్ని కనుక మనం అధ్యయనం చేసుకోగలిగితే ఈ ప్రారంభ కర్మ యొక్క చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఇస్తుంది. అంచేత ఏం పేరు పెట్టాలో దగ్గర నుంచి, ఏం చదువుకోవాలో దగ్గర నుంచి, ఎవరిని పెళ్లి చేసుకోవాలో దగ్గర నుంచి, పిల్లలు ఎప్పుడు పుట్టాలో దగ్గర నుంచి ఆ పిల్లలకి మళ్ళా ఎప్పుడెప్పుడు ఏ సంస్కారాలు చేయాలో తెలియజేయడం మొత్తమే కూడా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా జరగవలసినటువంటి విశాలమైనటువంటి భారతీయ సంస్కృతికి మీరు పోయవలసినటువంటి ఆ జ్యోతిష్ శాస్త్రం ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. అసలు నిజంగా జ్యోతిష్ శాస్త్రం యొక్క అవగాహన లేదు. ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా మళ్ళా మనము ఒక సవ్యమైనటువంటి పంధాలో పెట్టడానికి పండుగలు ఋషులు ఏం చేశారు, ప్రారబ్ధ కర్మ ఒక దేశకాల పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళందరినీ ఒకే రకంగా ఉంటుందిగా, ఒకే క్లాస్ లో చదువుతున్న వాళ్ళు అదే ఫిజిక్స్ అదే కెమిస్ట్రీ అదే మ్యాథమెటిక్స్ చదువుతారు, అందులో డౌట్ ఏం లేదు కదా. అంచేత ఈ సామూహ్యంగా ఉన్నటువంటి వాళ్ళ కర్మలను పండుగగా మార్చేయటానికి, పండుగ అంటే ఫ్రూటిషన్, పక్వానికి తీసుకురావటానికి చేసేటువంటి దాన్ని పండుగ అంటాం మనం. సామూహికంగా ఒకే దెబ్బతో ఆ సంవత్సరము ఆ పండుగ చేసుకున్న వల్ల ప్రారంభ కర్మలన్నీ కూడా ఫ్రూటిషన్ వచ్చేస్తా, అంటే ఏమవుతుంది ప్రారంభ కర్మ పోతుంది. అంత అద్భుతమైనటువంటి వరాన్ని ఈనాడు ఎవరిళ్లలో వాళ్ళు తినటానికి ఉపయోగించుకుంటున్నారు, పిండి వంటలు తినటానికి. ఆ పిండి వంటలు చేయటానికి కూడా పాప ఇంట్లో ఆవిడ చస్తుంది, వీళ్ళందరూ బయట కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఆవిడ అలా అవస్థపడి చేశాక తినేవాళ్ళు ఎవరు ఉండరు, ఒకటి గ్యాస్ట్రిక్ చదువు, ఇంకోటికి ఇది, ఈ లోపల అల్లు ఎవరో వస్తాడు, కోడలు ఎవరో వస్తుంది, చివరికంతా గందరగోళం అయిపోతుంది. ఇందుకు ఇది ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రాన్ని చిన్న చిన్న రకాలుగా చిన్న చిన్న పండుగలుగా మార్చేసి ఋషులు మనకు అందిస్తే ఆ పండుగ నాడు అందరూ ఎందుకు కలవాలని చెప్పుకున్నారు బంధువులు, బంధువులందరూ అదే ప్రారబ్ధ కర్మ కోసం పుట్టారు కనుక. ప్రారబ్ధ కర్మ బట్టే కదా బంధువులు ఏర్పడతారని చెప్పారు, పిల్లలు ఏర్పడతారని చెప్పారు. మరి వాళ్ళ కర్మలన్నీ ఒకేసారి తీసేయాలంటే ఒకడు అమెరికాలోను ఒకడు ఇండియాలోను ఇంటి ఎలా కుదురుతుంది, వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి, ఒకే చోట ఉండాలి. అందుకనే అందరూ కలిసిమెలిసి చేసుకోండి అని ఈ అవగాహన మనకు వచ్చిన తర్వాత పరిణామక్రమం గురించి రెండు మాటలు గుర్తుంచుకోండి. మనకు ఎలా తెలుస్తుంది పరిణామక్రమంలో మనకేం చేయాలి? ఆ దేశకాలంలో పుట్టినటువంటి మహానుభావులు డైరెక్ట్ గా చెప్తారు మీరు ఏం చేయాలో, ఏ విధమైనటువంటి గందరగోళం చేయరు. డైరెక్ట్ గా గాయత్రి మంత్రము అందరూ చేసుకోండి అని ఎప్పటి నుంచి చెప్తున్నారు, 1875 నుంచి చెప్తున్నారు. 1875 అనేటువంటి సంవత్సరాన్ని నేను కావాలని ఉపయోగించాను, తర్వాత దాని యొక్క స్పెషలైజేషన్ చెప్తాను. 1875 నుంచి 1975 విశేషమైనటువంటి సంవత్సరాలు ఇవి. ఆ రోజు నుంచి గాయత్రి మంత్రం అందరూ చేసుకోండి. సామూహికమైనటువంటి ప్రారంభ విచ్ఛేదానికి కావలసినటువంటి మార్గాలు స్వాతంత్ర్యం కోసం పోరాడండి 1875లో చెప్పినవి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఇంపార్టెంట్ కాదు, దాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు దానికి కావలసినటువంటి త్యాగాలు చేశారు, దానికి కావలసినటువంటి బలిదానాలు చేశారు, దానికి కావలసినటువంటి యశస్సును కూడా పొందారు. ఇప్పుడు ప్రారబ్ధ కర్మను సవరించుకోవటానికి 5 రకాలైనటువంటి జీవిత చర్యలను మార్చుకోండి. ఇది కామన్, ప్రపంచంలో మానవ శరీరధారి ఎవరైనా సరే వాడు ఈ సంచిత ప్రారంభ కర్మను పూర్తి చేసుకోవటానికే పుడతాడు. 1, మృత్యు యొక్క రహస్యాన్ని ఛేదించుట. ఇది అందరికీ కామన్ గా ఉన్నటువంటి వేళ, అన్ని శరీరాలు ఇది లక్ష్యాన్ని పెట్టుకుని ఇవ్వబడ్డాయి. ఎవరికి తగిన ప్రారంభ కర్మను బట్టి ఆ శరీరం వస్తుంది. కానీ ఆ శరీరం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మృత్యు యొక్క రహస్యాన్ని ఛేదించండి. ఎలా ఛేదిస్తావో దానికి ఒక ఫార్ములా ఇచ్చారు. ప్రతిరోజు కొత్త జన్మే, ప్రతిరోజు మృత్యువే, ఈ భావనతో కనుక మీరు జీవించటం నేర్చుకుంటే ఈ లక్ష్యాన్ని మీరు సాధించేస్తారు. ఈ లక్ష్యాన్ని సాధించటానికి మరి మనం చేసినటువంటి సంచిత కర్మలో ఈ జన్మలో ఎంత ప్రారబ్ధ కర్మను తీసుకుని వచ్చాము దానికి 2 సూత్రాలు ఇచ్చారు. ఆత్మబోధ, తత్వబోధ. నిద్ర లేవగానే నేను ఆత్మని, ఆత్మ ఎలా జీవిస్తుందో ఇవాళ జరగబోయే సంఘటనలు తెలుసు కదా. ఫలానా ఆలయం కలుసుకోవాల్సి వస్తుంది, ఫలానా ఆఫీసులో పనిచేయాల్సి వస్తుంది, ఆ ఆఫీస్ లో ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కొందరు మనస్సుకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు మనస్సుకు నచ్చని వాళ్ళు ఉన్నారు. వాళ్లతో వ్యక్తిత్వముగా కాకుండా, పర్సనాలిటీగా కాకుండా ఒక ఆత్మ ఎలా ప్రవర్తిస్తుంది, నేను ఎలా ప్రవర్తిస్తాను అనే డిటర్మినేషన్, సంకల్పము ఆత్మబోధ. రాత్రి పడుకున్నాం, పడుకోబోతున్నాం, మృత్యు ఒడిలోకి వెళ్తున్నాను అని అనుకోకముందు తత్వబోధ. ఏమిటా తత్వబోధ? ఆత్మ వలె జీవించామా అంతే ప్రశ్న. దానికి జవాబిచ్చుకోండి మీరు. ఎక్కడ ఎక్కడ మీరు ఆత్మ వలె జీవించలేదో గట్టిగా మళ్ళా తీసుకోండి. ఇక్కడ ఇలా జీవించవలసి ఉంటుందే అని కరెక్ట్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఏదో ఒక సంఘటన జరిగింది, మీకు కోపం వచ్చేసింది, ఫైర్ అయిపోయారు, రాత్రి పశ్చాత్తాప పడిపోయి కళ్ళబట్టి నీళ్లు కట్ చేసుకుని ఇచ్చట్టు నేను వదాను, నేను ఎందుకు పనికిరాను, ఆధ్యాత్మిక ముద్దే వద్దు నాకు, ఇలా ఆలోచించకండి. అక్కడ కోపం వచ్చింది, ఆత్మనే అయితే అక్కడ ఎలా ప్రవర్తించేవాళ్ళు? కోపం రాకూడదు, వాళ్ళకి ప్రేమతో చెప్పుండాల్సింది. దాన్ని రీయాక్ట్ చేసుకోండి. ఆ పరిస్థితిని కోపంతో ప్రవర్తించారు కదా మీరు, దాన్ని తుడిపేయండి. లేదు, నేను కోపంతో ప్రవర్తించలేదు, ఇలా ప్రేమగా ప్రవర్తించి ఉండాల్సింది అని ఆ సీన్ మీరు ఊహించుకోగలరు కదా, అది ఊహించుకోండి. అది ఊహించుకున్న తర్వాత మీరు కనుక నిద్రపోతే ఈ కోపంతో వచ్చేటటువంటి ఆగామి సంచిత కర్మ ఉండదు. ఎందుకంటే సంచిత కర్మలు ఇవంతా మీకు నేర్పడానికే, పాఠం ఎందుకు చెప్తామో మీకు అర్థం అవటానికి. అర్థం అయ్యాక ఆ పాఠం అర్థంగా మీరు ఇది కనుక రోజు చేసుకోగలిగితే తత్వబోధ అర్థమైంది కదా. ఆత్మ వల్ల మీరు జీవించలేకపోయారు, చాలా సహజం అది, బాధపడకండి. ఏం చేయాలి మీరు? ఆత్మ వల్ల జీవిస్తే ఏం చేసి ఉండేవాడిని నేను అన్నది మీరు ఊహించుకుని, ఆ వాతావరణాన్ని, ఆ వ్యక్తుల్ని ఊహించుకుని ఆత్మ వల్ల ప్రవర్తించండి. ఆ క్షణంలో ఆ కర్మ తుడిచిపోతుంది పూర్తిగా. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ అది అడగక్కర్లే, కొంపలంటూ పోతారు. క్షమాపణ అయితే నెక్స్ట్ డే మీరు ఎత్తికెక్కుతారు. వాళ్ళు కామన్ సెన్స్ ఉపయోగించండి. మీరు మారాలి, వాళ్ళని కాదు మార్చాల్సిందే. అంచేత ప్రతిరోజు కొత్త జన్మ, ప్రతిరోజు కొత్త మృత్యువు. ఆత్మబోధ, తత్వబోధ. మన నిత్య జీవితంలో కాలాన్ని సవ్యంగా ఉపయోగించండి. నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునే టైం వరకు చాలా టైం మనం వేస్ట్ చేస్తాం. ఒక్క క్షణము కూడా వేస్ట్ కాకుండా ఉండేటటువంటి ఒక జీవన ప్రణాళిక మీరు అభివృద్ది చేసుకోలేదు, మీకోసం చేసుకుంటున్నారు మీరు. ఒక్క క్షణం కూడా వేస్ట్ కాకూడదు. వేస్ట్ కాకూడదు అనే ఆపతో మన సామర్థ్యానికి మించినటువంటి టైం టేబుల్ వేసుకుంటే మీకే విసిగేస్తుంది. మీకెందుకు అనిపిస్తుంది? బ్యాలెన్స్ చేసుకోండి మీరు. ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ తపశ్చర్యల గురించి వెళ్దాం మనం. కానీ తపశ్చర్యలు ఏం చేస్తాయి? రెండు ఫలితాలు ఇస్తాయి. పాపాన్ని నాశనం చేస్తాయి. పాపాన్నంటే పరిణామక్రమంలో మీరు అభివృద్ది చెందటానికి అడ్డుపడేటువంటిది ఏదైనా దాన్ని నాశనం చేస్తుంది. రెండోది శుభకర్మను చేయటానికి, పరిణామక్రమంలో మీరు ముందుకు వెళ్ళటానికి కావలసినటువంటి శక్తినిస్తుంది. అంచేతే వీటిని పాపనాశకమైన, శక్తివర్ధకమైనటువంటి తపశ్చర్యలు అంటారు. మొట్టమొదటి తపస్సు అస్వాద తపస్సు. నాలిక మీద విజయము, వాక్శక్తి ఉందంటారు చాలా మందికి. అంటే వాడి నోట్లోంచి ఏదైనా ఒక మాట వస్తే ఆ మాట జరిగిపోతుందని. ఆ శక్తి అభివృద్ది చేసుకోవటానికి ఇది పనిచేస్తుంది. చిన్న పని మీరు చేయటమే, మీకు చాలా రుచిగా ఉండేటటువంటి పదార్థాన్ని వారానికి ఒక రోజు తినకుండా ఉండండి. చాలా రుచికరమైనటువంటి పదార్థాలు ఏంటి? ఉప్పు. ఉప్పు లేకపోతే ఇంకా రుచి లేదుగా. అంచేత ఉప్పు లేనటువంటి ఆహారాన్ని వారానికి ఒకరోజు తీసుకుంటాను. వీలైతే గురువారం మన అందరి సాధనలో కూడా గురువారం మనకి చాలా స్పెషల్ రోజు, అది గుర్తుంచుకోండి. వీలైతే తీపి కూడా మానేయటం, ఆ రోజు తీపి ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరించటం. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త సాహసం చేయగలిగేవాళ్ళు నెలకి 3 రోజులు చేసుకోవచ్చు. ఏ 3 రోజులు అంటే వాడి జన్మ నక్షత్రము, భార్య యొక్క జన్మ నక్షత్రము, పెద్ద సంతానం యొక్క జన్మ నక్షత్రం, కూతురైనా కొడుకేనా మొదటి బిడ్డ, ఈ 3 నక్షత్రాలు ప్రతి నెల వస్తాయి కదా, 28 రోజులకు ఒకసారి తిరుగుతూ ఉంటాయి కదా, ఆ 3 నక్షత్రాలు నిర్ణయించుకోండి. ప్రకృతికి దగ్గరగా ఉండాలి మనం, కుదరలేదు మానేయకండి, ఇంకో 3 రోజులు నిర్ణయించుకోండి. చేయగలిగారు నెలకి 7 రోజులు, అంతకంటే ఎక్కువ ఇది చెయ్యక్కర్లే. వారానికి 1 రోజు లేకపోతే 3 రోజులు లేకపోతే వారం. ఇది దేనికోసం చేస్తున్న వాక్ శక్తిని ఇంప్రూవ్ చేసుకోవటానికి. మంత్ర సాధకుడికి ఏ శక్తి ఎక్కువ కావాలి? వాక్ శక్తి ఎక్కువ కావాలి కదా, అంచేత మనకి ఇది తప్పదు అస్వాదవ్రత. రెండు, తితీక్ష. తితీక్ష అంటే ప్రకృతి యొక్క ప్రభావానికి మనము లొంగిపోకుండా ప్రకృతికి అనుగుణ్యంగా జీవించటం. ఎండాకాలం ఫ్యాన్ వేసుకోను, ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగను, గొప్ప తితీక్ష తపస్సు. అందరూ ఎదుర్కొన్నా ఫ్రిడ్జ్ పెట్టుకుని, ఇంకా అది నిజంగా అది ఎంత ఆత్మశక్తి మీకు ఇస్తుందో మీకు తెలియదు. ఎదుర్కొన్నా ఫ్రిడ్జ్ ఉండాలి, కానీ మేము ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగం, కుండలో నీళ్లు తాగొచ్చా మాస్టర్? తితీక్ష తపస్సు, తాగొచ్చా తాగకూడదా? కుండలో నీళ్లు కూడా ఏమీ ఒప్పుకో. ఋతువుకి విపరీతంగా శీతాకాలం కప్పుకోకుండా పడుకోవటం, లేకపోతే అతి తక్కువ బట్ట. కానీ ఇక్కడ కప్పుకోకుండా పడుకుని 2వ రోజు జ్వరం తెచ్చేసుకుని జలుబు తెచ్చేసుకుంటే మళ్ళీ ఫూలిష్నెస్ చూసుకోండి. అది మళ్ళా మీ శరీరానికి కర్మాది దేవతలు ఏదో ఇచ్చుంటారు వాళ్ళు లిమిటేషన్స్, దాన్ని బట్టి చూసుకోండి. కప్పుకోకుండా పడుకోవటానికి ట్రై చేసాం, ఉనికిపోతే రాత్రల్లో మెలకుగా ఉన్నాం, చేయొచ్చా చేయకూడదా? తితీక్ష తపస్సుది మెలకుగా ఉంది, 2 రోజులు ఆఫీస్కి వెళ్ళగలిగితే ఉనికినా పర్వాలేదు, నిద్ర రోగం రాకూడదు, శరీరం రోగగ్రస్తం కాకు. ఆ చిన్న కామన్ సెన్స్ ఉపయోగించుకోండి. అంచేత ఇది ఋతువులకు సంబంధించినటువంటిది. వర్షాకాలం, వర్షం పడుతుంది కనుక రాలేదు, ఓ 2 చినుకులు మిమ్మల్ని ఒక పని చేయడానికి ఆపేశాయంటే అసలు మనకున్నటువంటి సంకల్పం ఎంత? మన పరివారం వల్ల ఏ కార్యక్రమం వర్షం లాగలే, పెద్ద తితీక్ష. కాబట్టి ప్రకృతి సహకరించింది అక్కడ. వర్షం కురిసినా ఆ వర్షంలోనే ఆ పని చేయాలి తప్ప అర్థమైంది కదా. అంటే ఋతువులలో ఆ ఋతువులకు అనుగుణ్యంగా జీవించటం. కానీ కొంతమందికి ఏ వర్షంలో తడిస్తే ఆస్తమా వచ్చేసి, మరి అలాంటి వాళ్ళు పడవకూడదు. చూసుకోండి మీ శరీర నిర్మాణాన్ని. తితీక్ష తపస్సు, ఈ తితీక్ష తపస్సు ఏం చేస్తుంది అంటే మన సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి పరిణామ క్రమానికి అననుకూలమైనటువంటి పరిస్థితుల్ని బ్రేక్ చేస్తుంది. చదువుకోవాలి, వర్షం కురుస్తుంది, వెళ్తాం వెళ్ళా కాలేజీకి, కానీ వర్షం కురుస్తుంది, ఆస్తమా వస్తుంది, కాలేజీకి వెళ్ళాలి, వెళ్తావా వెళ్ళా? మానేస్తా. ఎందుకంటే ఆస్తమా వచ్చి 2 రోజులు మంచం మీద పట్టం మొదలు, ఆ 1 రోజు వర్షంలో తడవకుండా ఉండటం మానేస్తాం. కానీ వర్షంలో తడిస్తే ఏమీ అవదు అనేటువంటి శరీరం వచ్చిందనుకోండి, పరిణామ క్రమానికి చాలా సూట్ అవుతుంది కదా. దానికోసం ఈ తపస్సులు చేస్తాం. అంటే ఈ తపస్సు వల్ల, తితీక్ష తపస్సు వల్ల మనం సాధించవలసినటువంటి లక్ష్యం ఏంటి? ఋతువుల యొక్క ప్రభావము మనని ఏమీ చేయదు. అవధూతలు దానికి పెద్ద ఉదాహరణలు. ఇంటి లోపలికి రారు, చెట్టు కిందే ఉంటారు, బట్టలు వేసుకోరు. అంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సు ఏంటి? తితీక్ష తపస్సు. దాని తర్వాత కర్షణ తపస్సు. ఇది మనలో చాలా మంది చేసుకోగలం, చేసుకోవటమే మంచిది. ఈ కాలంలో కర్షణ తపస్సు అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి, స్నానానికి బట్టల దగ్గర నుంచి, ఆవేసుకునే బట్టలు తుక్కోవటం దగ్గర నుంచి, ఎవరి పనులు వాళ్ళు, ఇతరుల యొక్క వాళ్ల పని చేయటానికి సహాయం అడగకుండా ఉండేటటువంటి తపస్సు కర్షణ తపస్సు. ఈ తపస్సు చేయటం వల్ల లాభం ఏంటి అంటే మనిషి ఆత్మనిర్భరుడు, సెల్ఫ్ డిపెండెంట్ అవుతాడు. వాడు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంకోడో సహాయం అతనికి అక్కర్లేదు. అలాంటి కర్షణ తపస్సు చేసినటువంటి వ్యక్తి అడవిలో ఉన్నా వాడికి కావలసినటువంటి ఆహార పదార్థం వాడి దగ్గరికి వచ్చిస్తుంది. మనస్ఫూర్తిగా చేయాలి ఈ పని. ఏంటి ఏం చేయాలి తపస్సులో? చేసేదేం లేదు, రోజు చేసేవే. ఇంకోళ్ళు మీకు చేసేవి మీరు చేయకండి. మరి అన్నం కూడా మేమే వండుకోవాలా? మాస్టర్ ఆఫీస్కి వెళ్లాల్సిన వాళ్ళు వండుకోరు. కామన్ సెన్స్ ఉపయోగించండి. ఆదివారం పోనీ ఆ రోజు మీరు వండుకోండి. భార్యకి ఉంది, ఎంత తీవ్రంగా మీరు చేసుకోగలిగితే, ఎంత డెప్త్గా ఆ నియమాలు మీరు పెట్టుకోగలిగితే పెట్టుకోండి. వీరు పడినటువంటి నియమాలు వదిలేయండి, కానీ చెయ్యండి. కానీ అన్నీ ఒకేసారి చేయం, ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కర్షణ తపస్సు తర్వాత ఉపవాసము. ఉపవాసం గురించి నేను చెప్తూనే ఉన్నాం కదా, ఆహారము పూర్తిగా మానేయటం ఉపవాసం. కానీ నీళ్లు మాత్రం ఉపవాసం చేసే రోజుల్లో చాలా ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు మాత్రమే కాదు, నిర్జల ఉపవాసము గురువు యొక్క విశేషమైనటువంటి ఆజ్ఞలే చేయాలి తప్ప లేకపోతే నిర్జల ఉపవాసం పనికిరాదు. ఉపవాసంలో ఏ ఆహారం తీసుకోవద్దు, పాలు కూడా తీసుకోవద్దు. మీరు మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటాం. నిమ్మకాయ పిండినటువంటి మంచినీళ్ళు అయితే ఇంకా మంచిది. కావాలంటే కొంచెం ఉప్పు, అప్పుడప్పుడు పంచదార కొంచెం వేసుకున్న షర్బత్లా తీసేసుకుని తాగితే ఒప్పుకోను. కానీ సరే అయితే రేపు నిర్జల ఉపవాసం, నీళ్లు తాగేసి ఉపవాసం ఉంటాం, అలా మొదలెట్టకండి. ముందు ఒక పూట భోజనము, ఒక పూట ఫలాహారము ముందు అలా అలవాటు చేయండి శరీరానికి. దాని తర్వాత రెండు పూట్ల ఫలాహారము, అది కూడా చేయగలిగిన తర్వాత సజల ఉపవాసం. నిర్జల ఉపవాసానికి మాత్రం మీరు ఎక్స్పర్ట్ గైడ్ ఎవరైనా ఉంటే తప్ప వెళ్ళకండి. దాని తర్వాత గవ్య కల్ప తపస్సు. అద్భుతమైనటువంటి కాయకల్ప తపస్సు ఇది. మరి ఈ కాలంలో నగర వాసులకు ఇది సంభవం కాదు, కానీ వాళ్ళకి తెలుసున్నటువంటి స్నేహితులను వాళ్ళు పల్లెటూళ్ళలో ఉంటే ఆవు దగ్గర ఎక్కువ కాలం గడపటం. దిలీపుడు వశిష్ఠుడు ఆశ్రమంలో ఉన్నటువంటి ఆవు దగ్గర మొత్తం కాలాన్ని గడిపాడు. దాన్ని తోలుకుపోవటం, దానికి ఆహారం, ఆవు దగ్గరే ఉండటం, దాని తర్వాత ఆవు పేడను ఉండంతా పట్టుకోవటం, ఆవు మూత్రాన్ని ఒళ్ళంతా రాసుకోవటం, శిరస్సు మీద రాసుకుని స్నానం చేయటం గమ్య కల్ప తపస్సు. ఎప్పుడైనా మనం ఒక ఆశ్రమం లాంటిది ఏర్పరచుకుని దాంట్లో ఐదారు ఆవుల్ని కనుక మనం పెట్టుకోగలిగితే ఈ సాధన చేయవచ్చు. ఇంకా పరిపూర్ణ సంచిత కర్మల్ని భస్మం చేసేస్తుంది ఇది. అసలు ఏ సంచిత కర్మ వాడికి ఉండదు. గోసేవలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి అది, ఆవు శరీరం నిర్మాణంలో ఉంది. ఆ గొప్పతనం ఉపయోగించి ఇప్పుడు అగ్నిలో గొప్పతనం ఉంది కదా. నిప్పుని మీరు ఉపయోగించుకోగలిగితే ఎన్ని మ్యాజిక్లు చేసుకోగలుగుతున్నారు. మీరు ఈ మోడర్న్ సివిలైజేషన్ మొత్తం అగ్ని యొక్క సామీప్యత వల్ల ఉంది. ఆవు యొక్క సామీప్యత వల్ల పరిణామక్రమానికి అననుకూలమైనటువంటి, అంటే పరిణామక్రమానికి ఉపయోగపడినటువంటి, మీరు ఎన్ని కోట్ల జన్మల సంచిత కర్మ ఉన్నా మొత్తం భస్మం అయిపోతుంది. అద్భుతం అది ఆవు దగ్గర ఉండగలగటం. మనమే దూరం అయిపోయాం ఆవులకి, కానీ అంత అసంభవం ఏం కాదు. మనతో, మనకు తెలిసిన వాళ్లతో, మన బంధువర్గానికో, పల్లెటూళ్ళలో ఎక్కడైనా ఆవులుంటే, వాళ్ళకి లేకపోయినా ఆవులున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా సాధన చేసుకోదలుచుకున్నాం, మీ గోశాలలో ఉంటాం, నేను చేయగలిగే సాయం చేస్తే పాలు పితులటమే మన చేత కాదు, ఇప్పుడు నేర్చుకోకండి. అనవసరంగా ఆయుర్వేది కలిపిందంటే మళ్ళా ఎముకలో ఫ్రాక్చర్ అవుతే అదో గొడవ. బలే తపశ్చర్యలు చేయించారు మాస్టర్ ఇది. ఆవుకి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా. నాకు తెలిసినటువంటి కొంతమంది ఆవు మీదే పడుకున్న వాళ్ళు ఉన్నారు, ఆవు మీదే పడుకుని చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మనకు తెలియకుండా చూశారు ఆ సాధన వాళ్ళు. కానీ ఆవు మీద పడుకుని నావెల్స్ చదువుకుని అది చదువుకుని మీరు ఆవుకి బాగా దగ్గరైపోతే అది చాలా విశేషంగా ట్రీట్ చేస్తుంది మిమ్మల్ని. ఒక తల్లి కూడా మిమ్మల్ని అలాగే చేయదు. ఆవుకి దగ్గరగా వెళ్ళండి. వీలైతే ఎక్కడైనా ఆవు కనిపిస్తే కసేపు ఆవు పక్కన నుంచోండి. చివరికి మీ స్నేహితులు భయపడితే ఆవు కనిపిస్తే ఇంటిని లాగిపోతాడురా వాళ్ళు అలా అడుగుతా పర్వాలేదు. అర్థమైంది కదా. ఆవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి. భారతదేశంలో ఆవుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అందుకు ఇచ్చారు. ఆవులో ఏం లేదు, అగ్నిలో ఏం లేదు. ఆ అగ్నిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మీరు ఉపయోగించుకోకపోతే ఏమవు. నిరంతరము ఆయు దగ్గర ఉండటం వీలైతే ఎప్పుడైనా ఎండాకాలంలో మనకి సెలవున్న రోజుల్లో వెళ్ళండి ఆయు దగ్గరికి. సాధ్యమైనంత వరకు ఆ గోశాలలో, కానీ ఆ గోశాలలో దోమలు ఉన్నాయి, క్లెన్లీనెస్ లేదు, రోగాలు వస్తాయి. మరి అది మన కామన్ సెన్స్ చూసుకోండి. నీట్ గా ఉంచుకోండి, ముగ్గులు వేసుకోండి గోశాలలో. ప్రతి ఋషి యొక్క ఆశ్రమంలో ఆవులు ఉండేవి. అది రెండు ఆవుకి ఆ పాలు ఇంపాక్ట్ ఉంటే దాని యొక్క అననుకూలమైనటువంటి సంస్కారాలు తీసివేయ శక్తి మీరు దగ్గర ఉండి చూడండి. ఎప్పుడైనా ఆవుకి మీకే తెలుస్తుంది. అది చెప్తే గానీ అర్థం కాదు. ఈ దృష్టితో చూడాలి ఆవుని. తర్వాత ప్రదాతవ్య తపస్సు. ప్రదాతవ్య తపస్సు అంటే మనం ఆర్జించినటువంటి డబ్బు, అతి స్వల్పంగా మన కోసం ఉంచుకుని ఎక్కువగా సమాజానికి ఇవ్వటం, ఉపయోగపడేటట్టు, సమాజానికి ఉపయోగపడేటట్టు కార్యక్రమాలకి అత్యధికంగా ఇవ్వటం. ప్రదాతవ్య తపస్సు యొక్క పరాకాష్ట పూజ గురుదేవుల యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. నిష్కాసన తపస్సు ఏడవది. ఇది ఈ కాలంలో మనం చేయలేము. మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి స్నేహితుడు కి మనం చేసిన తప్పులన్నీ ఒప్పేసుకోవటం అతని ముందు. స్నేహితుడు ఎప్పుడు శత్రువు అవుతాడో మనకు తెలియరా. చెప్పేశామనుకోండి వాడికి మన రహస్యాలన్నీ కూడా కొంపలు అంటుకుంటాయి. మనం చేయాలి నిష్కాసన తపస్సుకి? నేనిచ్చే మీకు సలహా ఏంటి అంటే డైరీలాగా రాసుకోండి కాగితాల మీద. రాసుకోగానే కాల్ చేయండి వాటిని. నిష్కాసన తపస్సు రాసుకోండి. మీరు చేసిన తప్పులు, నేను ఇలా చేశానే అలా చేశానే మనస్ఫూర్తిగా దాచుకోవాల్సిన అవసరం ఏమి. మళ్ళా మీరే కాల్ చేస్తారుగా, మీ కళ్ళ ముందే అది. అంచేత భయం లేదు కదా. అంటే మీరు మీ మనస్సుని ఎవరు ముందు విప్పి చెప్పుకున్నట్టు కాల్ చేస్తే దాన్ని అగ్నిదేవుడు. అంతకంటే గొప్ప సాక్ష్యం మనకు ఎక్కడా దొరకడు. అనేక కర్మలకి ఆయన సాక్షి. అంచేత ఆ నిష్కాసన తపస్సు ఎప్పుడైనా మనం కొన్ని చేసిన పనులకు బాధపడుతూ ఉంటాయి, చేయకుండా ఉంటే బాగుండేది అని. దానివల్ల వచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి మీరు తప్పించుకోవాలి అంటే మీరేం చేయకలే మనస్ఫూర్తిగా దాన్ని కాగితం మీద పెట్టి మనస్ఫూర్తిగాను ఇలాంటి తప్పు నేను మళ్లీ చేయను అనేటటువంటి ఒక తీక్షణమైనటువంటి సంకల్పం తీసుకుని ఒక చిన్న ఒక అగ్ని నగిలిచి, అగ్ని కూడా నగిలించక్కలేదు, అగ్గిపుల్ల గట్టి గీస్తే కాలిపోతుంది. నిష్కాసన తపస్సు. కానీ నిష్కాసన తపస్సులో మెయిన్ ఏంటంటే మళ్లీ ఆ తప్పు తిరిగి చేయకుండా ఉండటం. తప్పు చేశానంటే ఉండటం, మళ్ళా చేసేస్తే అది పెద్ద అంత ఉపయోగపడదు. కానీ మానేయకండి. తర్వాత సాధన. నవరాత్రుల్లో లేకపోతే విశేషమైనటువంటి పర్వదినాలలో చేసేటటువంటి ఎక్కువ జప సంఖ్య, ఎక్కువ అనుష్ఠాన కాలం, ఎక్కువ మామూలుగా రోజు 3 గంటలు మనం జపం చేస్తాం కదా, అంతకంటే తక్కువ మనం చేయండి. అలాగో తల గట్టిగా ఊగటల్లే. అంతకంటే ఎక్కువ ఎంత చేయగలము? ఈసారి నవరాత్రుల్లో ఆల్మోస్ట్ మనం 12 గంటలు ఇన్వాల్వ్ అవుతామని నా నమ్మకం. ఇదంతా కూడా సాధన తపస్సు, బ్రహ్మచర్య తపస్సు. కామము శక్తి కోల్పోవటానికి ఎక్కువ కారణమవుతూ ఉంటుంది. శక్తి నిగ్రహం కోసము, శక్తి సంగ్రహణ కోసము కామమయమైనటువంటి ఆలోచనలకు దూరంగా నెల రోజులు కాని ఓ సంవత్సర కాలం పాటు కాని ఎవరు వీడుబట్టి వాళ్ళు ఉండగలగటం బ్రహ్మచర్య తపస్సు. 10 చాంద్రాయణ తపస్సు. దీని గురించి నేను మీకు చెప్పాను కదా, ఆహారంలో చంద్రుడి కళలకు అనుగుణంగా ఆహారాన్ని మార్పు చేసుకోవటం. అర్ధచాంద్రాయణ తపస్సు అని ఉంటుంది, 15 రోజుల్లో పూర్తయ్యేది. ఇందులో ఏం చేస్తాం? 16వ వంతు కాకుండా 8వ వంతు తగ్గిస్తాం ఆహారాన్ని. సగం చేసుకుందాం కదా, అర్ధచాంద్రాయణంతో 15 రోజుల్లో పూర్తవుతుంది. అమావాస్య నుంచి పౌర్ణమి కానీ, లేకపోతే పౌర్ణమి నుంచి అమావాస్య కానీ, అంటే మొత్తం 4 రోజులు చేయలేని వాళ్ళు 15 రోజుల పాటు చేసుకోవచ్చు. 11 మౌన తపస్సు. ఇది మాత్రం మనందరం చేయవలసిందే. మౌన తపస్సు అంటే అవసరం లేకుండా మాట్లాడకండి. ఇన్నిసార్లు మనం అనుకున్నా కుదరటం లేదు, కనీసం ఈ రోజు నుంచైనా కనీసం ఈ వాతావరణంలో మాటలు వద్దు. కావాలంటే ఇక్కడికి వచ్చి రాసుకుని మాట్లాడండి. ఎంతసేపు మీరు మాట్లాడదలుచుకున్నారు? అస్సలు మాట్లాడకండి. ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మీకు రాహిత్యం తెలుపుతోంది, సంకల్ప రాహిత్యం తెలుపుతోంది. కనీసం ఈ క్షణం నుంచైనా ఈ ఏరియాలో మాటలొద్దు, మౌనంగా ఉండండి. చెప్పిన పని, మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైనా ఉంటే చేసుకోవటం, లేకపోతే కాయత్రి జపం చేసుకోవటం. ఇక్కడ ఆ మౌనం యొక్క శక్తిని ఉద్భవింపజేద్దాం మనం. కనీసం ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడి నుంచి ఆ చేర వరకు ఈ స్తంభాల మధ్య మాత్రం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడాలి అనుకోండి, నిజంగా అవసరం వచ్చింది బయటకు వెళ్ళిపోయి మాట్లాడేసుకుని వచ్చేయండి. అసలు ఎవ్వరూ మాట్లాడద్దు. అసలు మీరు మీ స్త్రీలతో అట్లా మాట్లాడాలో వద్దా మాస్టారు, బలే ప్రశ్న వేశారు. మాట్లాడకండి, వాడు కట్టడు, దానికి ఉంది. అయితే వాడు ఇష్టం వచ్చినట్టుగా పెట్టాలి, తర్వాత మీరు నా మీద పడుతుంది కానీ మీరే కదా మాట్లాడొద్దన్నారు, అంచేత అలా అయిపోయిందని. అంచేత కామన్ సెన్స్ ప్రతి చోట మీరు ఉపయోగించుకోవాలి. వాళ్ళతో మాట్లాడండి, మాట్లాడితే కాదు వాళ్ళకి యుద్ధం కూడా చేసి నాకు అభ్యంతరం లేదు, కానీ మీలో మీరు మాట్లాడకండి. లాస్ట్ 12వ తపస్సు అర్జున తపస్సు. అంటే అర్జున విద్యార్జున ధనార్జన అని చెప్తాం కదా, ఆర్జన తపస్సు అంటాం దాన్ని. ఈ ఆర్జన తపస్సులో విద్య కాని, విశేషమైనటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి కళ కాని, దేని గురించైనా మీరు ఆర్జించుకోవచ్చు. మనం ఏం ఆర్జించుకోవాలి? మన లక్ష్యము మాత్రము ఇక్కడ ప్రకృతి యొక్క పరిణామ క్రమం యొక్క పరిపూర్ణమైనటువంటి అవగాహన తెలుసుకుందాం మనం క్రమక్రమంగా. ఈ నవరాత్రులు అయిపోయాక వీలైతే నవరాత్రుల్లోనే సాయంత్రం పూట పొద్దున్న పూట ఎప్పుడో మనకి వీలున్నప్పుడు అందరికీ ఏది టైం వీలుగా ఉంటుందో చూసుకుని 1 గంట సేపు ప్రకృతి యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకుందాం. ఎంత విషదంగా మీరు తెలుసుకోవాలి అంటే దారిలో రిక్షాడు ఎలా వెళ్తూ ఉంటే వాడు ఏ పరిణామ క్రమంలో జీవిస్తున్నాడు అన్నది మీకు అర్థమవ్వాలి. మహామహులు ఉన్నారు, వాళ్ళు పరిణామ క్రమంలో ఎక్కడున్నారు మీరు ఖచ్చితంగా గుర్తించగలగాలి. మ్యాప్లో వేసినట్టు త్యాగరాజు ఉన్నాడు, మీరాబాయి ఉంది, శంకరాచార్య వారు ఉన్నారు, అక్బర్ ఉన్నాడు, మస్సోలమి ఉన్నాడు, హిట్లర్ ఉన్నాడు. వీళ్ళ జీవితాలు మనకు చాలా స్పష్టంగా తెలుసు కదా. మంచిగా పరిణామ క్రమంలో వీళ్ళు ఎక్కడున్నారు, పరిణామ క్రమం యొక్క మొదలేంటి, పరిణామ క్రమం యొక్క అంతమేమిటి, దీన్ని మనం చాలా విశదంగా తెలుసుకునేటువంటి తపస్సు మొదలెడదాం. ఈ తపస్సు ఎప్పుడు ఆపుతాం మనం? పరిపూర్ణంగా పరిణామక్రమం మనకి అర్థమయ్యేంత వరకు కంటిన్యూ చేస్తాం. ఇవి 12 తపశ్చర్యలు. ఈ 12 తపశ్చర్యలలో ఎవరు ఎన్ని రకాలైనటువంటి తపశ్చర్యలు చేస్తారు అన్నది ముఖ్యం కాదు, వారి ప్రారంభ కర్మకు అనుగుణ్యంగా ఈ దేశకాల పరిస్థితుల్లో నేను చెప్పాను కదా, గురువులు ఇచ్చేటువంటిది ఏంటంటే అశ్వాధ వ్రతం ఒకటి చాలా ముఖ్యం, మౌన వ్రతం ఒకటి చాలా ముఖ్యం, బ్రహ్మచర్య వ్రతం ఒకటి చాలా ముఖ్యం. ఇదంతా కాకుండా ఇప్పుడు మనం చివరి చెప్పుకున్నటువంటి ఆర్జవ తపస్సు, 4 తపస్సులో మనం ఇప్పుడు సాధన చూసుకున్నాం. స్వస్తి చెప్పేది మళ్లీ ఒకటి గుర్తుంచుకోండి, మౌనం. మాట్లాడదలుచుకుంటే బయటకు వెళ్లి మాట్లాడండి, గేట్ బయటకు వెళ్ళేసరికి మాట్లాడకండి. ఎవరితో మాట్లాడదలుచుకున్నారో వాళ్ళని ఇలా తట్టి పిలిచి మళ్ళా నోట్తో పిలుస్తారేమో, మౌనం భంగం అవుతుంది. ముట్టుకుని వినలేదు, జుట్టు పీకి మీ ఇష్టం, కానీ నోరు విప్పారు అది, వాడు నోరు ఇప్పుడు మీరు జుట్టు పీకితే ఎవరు మీరు జుట్టు పీకొచ్చు, నో అబ్జెక్షన్, ఏదైనా నో టాకింగ్ హియర్ అన్న నియమాన్ని ఈసారైనా మనం తీక్షణంగా పై పాటిస్తూ స్వస్తి.
శ్రీగణనాథం భగవంతం
దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి స్వాధిష్టానే షడ్దళపత్రే తనులింగే బాలాం తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం దృఢం తం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి నాభీపత్రే పద్మదశాంతే దఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణరూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి హృత్పద్మాంతే ద్వాదశ పత్రే కఠవర్ణే శంభుం శేషం హంస విశేషం శమయంతం సర్గస్థిత్యంతం కోవంతం శివకాంతిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి చక్రస్థానే చక్ర విశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే మాయాధీశం జీవ శివంతం నిజమూర్తిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి ఆజ్ఞాచక్రే భృకుటే స్థానే ద్విదళాంతే హంఖం బీజం జ్ఞాననిధిం తం గురుమూర్తిం విద్యుత్వర్ణం జ్ఞానమయంతం నితలాక్షం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి ఆజ్ఞాచక్రే భృకుటే స్థానే ద్విదళాంతే హంఖం బీజం జ్ఞాననిధిం తం గురుమూర్తిం విద్యుత్వర్ణం జ్ఞానమయంతం నితలాక్షం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి మూర్ధ్ని స్థానే వారుజపత్రే శశిబీజే శుభ్రం వర్ణం పద్మసహస్రం సువిశాలం హాంబీజాఖ్యాం వర్ణసహస్రం తురియాంతం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి శాంతాకారం శేషశయానం సురమంద్యం కాంతానాథం కోమలగాత్రం కమలాక్షం చింతారత్నం చిద్గణపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్యం జ్ఞానం సత్యమనంతం భవరూపం పూర్ణబ్రహ్మానందమయంతం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీ గురుమూర్తిం ప్రణతోస్మి ఆధారే లింగనాభో హృదయ సరసిజే తాలు మూలే లలాటే ద్వే పత్రే షోడశారే ద్విదశ దశ దళే ద్వాదశార్ధే చతుష్కే వాసాంతే బాలమధ్యే దఫకఠ సహితే కంఠదేశే స్వరాణాం హం క్షం తత్వార్థయుక్తం సకల దళయుతం వర్ణరూపం నమామి మూలాధార చతుర్దళారుణర చే ఆస్వాంత వర్ణాత్మకం స్వాధిష్టానమనేక విద్రుమనిభం బాలాంత షట్పత్రకం రత్నాభం మణిపూరకం దశదళం బాజ్యఫకారాంతకం పత్రే ద్వాదశభి అనాహతపురం హేమం కఠారాంతకం మాత్రా షోడశకైర్విశుద్ధమలం జ్యోతిర్మయం వ్యాపకం హంషం హక్షరయుగ్మపత్రసహితం తస్మాచ్చ ఆజ్ఞాపురం తస్మాదూర్ధమదోముఖం విహసితం పత్రం సహస్రారకం నిత్యానందమయం సదాశివమయం హంసం సదాభావయే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేత్. భృకుటి మధ్య జ్యోతి, 5 నిమిషాల సాటు జ్యోతిని చూడండి. సర్వము మరిచి జ్యోతి మీద దృష్టి. భృకుటిలో హాయిగా జ్యోతి దర్శనం, కనుబొమ్మల మధ్య అస్సలు స్ట్రెయిన్ ఫీల్ అవ్వకండి, చాలా రిలాక్స్డ్ గా మామూలు తెరిచిన కళ్ళతో జ్యోతిని ఎలా చూస్తాము అంత రిలాక్స్డ్ గా చూడండి. కనుబొమ్మలు, కడతలు, చెవులు దగ్గర స్ట్రెయిన్ కావద్దు. చాలా రిలాక్స్డ్ గా చేయండి. ఒక నెల రోజుల పాటు ఇవాళ నుంచి ఇదే సాధన 5 నిమిషాలు, అప్పుడే 3 నిమిషాలు అయిపోయింది కూడా. ఏమి స్ట్రెయిన్ ఫీల్ అవ్వద్దు. చెప్పింది వింటూ ఆ మానసిక స్థితి ఉంచుకోండి. రిలాక్స్ రిలాక్స్. ఇవన్నీ ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, దాన్ని బిగదీయకండి, సాగదీయకండి, నిటారుగా పెట్టుకోవటానికి ట్రై చేయకండి. ఏమీ చేయొద్దు. మామూలుగా కంటి ముందు దీపం వెలుగుతూ ఉంటే ఎలా చూస్తాం, ఎలా అయినా చూడొచ్చు. మొదలెట్టే ముందు రూల్స్ తప్ప మొదలెట్టేశాక రూల్స్ లేవు. ఎక్కడా అన్ఈజీనెస్ ఫీల్ కాకండి. ఎక్కడా ఏ విధమైనటువంటి టెన్షన్, సుఖం లేకుండా ఉండే భావన ఉండకూడదు. జ్యోతిని ఎంత స్పష్టంగా చూడగలిగితే అంత స్పష్టంగా దీపం వెలుగుతున్నట్టే చల్లటి జ్యోతి. ఇంకా ఏమీ ఆలోచించకండి. మీరు మీరు ఇదివరకు చదివినవి విన్నవి అన్ని ఈ క్షణంలో ఆపండి. ఒక నెల రోజుల పాటు ఇదే సాధన మనకి, 5 నిమిషాల పాటు ప్రతిరోజు మంత్ర జపం అయ్యాక తర్వాత మన యోగ శాస్త్ర సాధన విధానాలలో ధ్యానం గురించి చెప్తాం. మనం జపం చేస్తున్నప్పుడు మనం నిరంతరము మంత్రోచ్చారణ మీద దృష్టి ఉంటుంది. స్పష్టంగా ప్రతి అక్షరాన్ని ఉచ్చారణ చేస్తున్నావా లేదా అని గుర్తుంచుకుంటూ అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలను జాగృతం చేసేటటువంటి ఈ మహామంత్రాన్ని జపం చేయగలిగేటువంటి భాగ్యము ఎన్ని పూర్వజన్మల పుణ్య ఫలమో అనేటటువంటి ఆ గుర్తింపు ఆ పులకింత తెచ్చుకోండి. లేకపోతే సాధారణమైనటువంటి మంత్రము కాదు, సాధారణమైనటువంటి పని మీరు చేయటం లేదు. ఆ పనిలో తగిన విశేషణ దేవాలయం నిర్పిస్తున్నప్పుడు నా కర్మ అనుకుని చేసేవాడు కంటే, నా బాధ్యత అనుకుని చేసేవాడు కంటే ఇది నా యోగ్యత. ఎంతో మంది ఋషులు, ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది దేవతాశక్తులను తనలో దింపుకున్నటువంటి వ్యక్తులు జపం చేసినటువంటి ఈ మంత్రాన్ని ఈనాడు నేను జపం చేయగలుగుతున్నాను. అది ఎంత అద్భుతమైనటువంటి వరము, ఎంత అద్భుతమైనటువంటి సుసంస్కారాలు మనలో ఉంటే అసలు అది జపం చెయ్యాలని మనకి కోరిక కలుగుతుంది. కోరిక కలిగినా చెయ్యాలనిపించినా చేయని పరిస్థితులు లేకుండా గంటలు గంటలు మనం చేయగలుగుతున్నామంటే ఎంత అదృష్టమో అనేటటువంటి పులకింతతో చేయండి. కళ్ళమ్మట నీళ్లు కావాలి. గాయత్రి మంత్రోచ్చారణ చేయగానే కారుతోన్న నీళ్లు 8 గంటల సేపు నా కళ్ళమ్మట కారుతోనే ఉండేది అనేవారు గురువు గారు. ఆ ఆనందం మీకు తెలియటం, ఎంత గొప్ప పదవి మీకు లభించిందో, ఎంత అద్భుతమైనటువంటి మంత్రాన్ని మనం సాధన చేయగలుగుతున్నాము. ఒక్కసారి ఆ మంత్రాన్ని వినటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఒకప్పుడు వినటానికి కూడా చెవుల్లో పడితే కరిగించిన సీసం పోయాలనేవారు. అది రైటా తప్ప ఆ డిస్కషన్ గురించి కాదు మనం చెప్తున్నాం. ఆ మంత్రం ఎంత గుప్తంగా, ఎంత రహస్యంగా ఉంచబడిందో, దాన్ని ఇంత సులభంగా మనకు అందజేసినప్పుడు, దాన్ని మనం ఏ భావనతో, ఏ ఆనందంతో, ఏ పులకింతతో మనం చెయ్యాలి అన్న భావనతో నిరంతరము 1 గంట సేపు మంత్రజపం చేస్తాం మనం. మంత్రజపం ఎక్కడ అక్షరాలను స్పష్టంగా ఉచ్చారణ చేస్తున్నా లేదా. ఇంకోటి, మంత్రజపం చేస్తూ చేస్తూ మధ్యలో మంత్రజపం చేస్తున్నాం అనే భావన మర్చిపోతాం మనం. గుర్తు చేసుకోండి. మళ్ళా చాలా మంది నాతో అంటారు మధ్యన కొన్ని మంత్ర అక్షరాలు పలకటం లేదేమో మాస్టారు, చాలా కరెక్ట్ గా ఫీల్ అవుతున్నాను. మీరు అది గుర్తించారంటేనే మీ ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉందని. అసలు గుర్తించగలిగారు కదా ఉచ్చారణ చేయటం లేదని. మరి గుర్తించి ఊరుకోకండి, మళ్లీ కాస్త స్లో డౌన్ అయ్యి ప్రతి అక్షరము స్పష్టంగా పలకటానికి ప్రయత్నం చేయండి. మన లక్ష్యము గంటసేపు గాయత్రి మంత్రం చేయటం అంతే. ఎన్ని మంత్రాలు చేశారో కాదు, అంతే పరిగెత్తకండి. మిల్లిమిల్లిగా స్పష్టంగా ఆ రుచి, ఓ రామ నీ నామెంత రుచిరా, మరి ఆ రుచి ఆ అక్షరం ఓం తత్ సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం. భూర్భువః స్వః వ్యాహృతులు. కానీ గాయత్రి మంత్రం ఇప్పుడు మనం వ్యాహృతులతోనే కలిపి చేస్తాం. అంచేత మొత్తం మంత్రం ఏమైంది, భూర్భోస్వ తత్ సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధీయోన ప్రచోదయాత్. ప్రతి అక్షరాన్ని ఆ నాలిక మీద మన నోటిలో దానిని ఆస్వాదిస్తూ ఉచ్చారణ చేస్తూ 1 గంట గడిపిన తర్వాత సాయంత్రం పూటైతే మనం కుండలి జాగరణ సాధన కూడా చేస్తాం. 15 నిమిషాలలో 10 నిమిషాలు స్తోత్రానికే పడుతుంది, 5 నిమిషాలు చేస్తాం. పొద్దున్న సాయంత్రం మాత్రము గాయత్రి మంత్రోచ్చారణ అయిపోగానే గాయత్రి ధ్యానం చేసుకోవాలి. ఎంతసేపు మీ ఇష్టం. జపం అయిపోగానే ఇక్కడ కుదరకపోతే మీకు ఎప్పుడు వీలవుతే అప్పుడు. ఈ ధ్యానము చాలా ముఖ్యమైనటువంటి ధ్యానము. ఈ ధ్యానంలో 24 గాయత్రి స్వరూపాలలో కొన్ని దక్షిణ మార్గ స్వరూపాలున్నాయి, కొన్ని వామ మార్గ స్వరూపాలున్నాయి. మీ ఇష్టం, ఏదైనా ఒక రూపాన్ని ఎన్నుకోండి. ఒకవేళ మీరు ఎన్నుకున్నటువంటి రూపానికి మీ దగ్గర తగిన ఆకృతి లేకపోతే, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అడిగితే వాళ్ళు 24 ఇంట్లోనూ ఆ ఫోటో చూపిస్తారు మీకు. దాని యొక్క ముఖముల సంఖ్య, చేతుల సంఖ్య, వాహనము, ఆయుధాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ధ్యానం చేసేటటువంటి విధానం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రక్రియ ఒకటే, రూపం మాత్రమే మారుతుంది. సాధారణంగా మన సభ్యులందరూ కూడా ఈ చిత్రాన్ని ఉపయోగించుకుంటాం. బ్రాహ్మీ శక్తి హంస మీద రెండు భుజములు గల ఒక ముఖము గల గాయత్రీ మాత కూర్చుని ఉన్నది. ఒక చేతిలో పుస్తకం ఉంది, ఇంకో చేతిలో కమండలం ఉంది. ఈ రూపాన్ని మనం ఊహించుకుంటాం. అంచేత దీని మీద ధ్యానం నేను చెప్తాను. నేను మీకు దీనిని మీకు నచ్చినటువంటి 24 శక్తుల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపం మీద సూపర్ ఇంపోజ్ చేసుకోవచ్చు. మీరు కళ్ళు మంత్రజపం అయిపోయింది, కళ్ళు మూసుకుని రిలాక్స్డ్ గా కూర్చోండి. ఈ కూర్చుని ధ్యానం చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఏంటి అంటే, మన మస్తిష్కము ఈ శిరస్సు ఒక బ్రహ్మాండమైనటువంటి అయస్కాంతం. ఇనుము ఏ విధంగా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో, ఇనుము అంటే అయస్కాంతీకరణము చెందినటువంటి ఇనుము, మ్యాగ్నెటైజ్ చేయబడినటువంటి ఇనుము ఏ విధంగా అయితే సజాతీయమైనటువంటి ఇనుమును ఆకర్షించుకుంటుందో, ఈ మస్తిష్కం యొక్క లక్షణం ఏంటి అంటే మీరు ఏ విధమైనటువంటి ఆలోచనలు, ఏ విధమైనటువంటి భావనలు మీరు ఆలోచించుకుంటారో ఆ విధమైనటువంటి ఆలోచన స్రవంతి మీ చుట్టూరా ఏర్పడుతుంది. దీన్ని ఈ మధ్య కాలంలో సైంటిస్టులు కూడా ఒప్పుకుంటున్నారు. ద 101 మంకీ ఎక్స్పెరిమెంట్ అని రష్యాలో, అమెరికాలో సైమల్టేనియస్ గా చేశారు. 101వ కోతి ప్రయోగము అని అర్థం. మన మనస్సుని మస్తిష్కాన్ని కూడా మనం కోతితోనే పోలుస్తాం కదా. మరి సైంటిస్టులు అలాగే పోల్చారు. ఆశ్చర్యం ఏంటో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 100 మంది కోతుల్ని, 100 మంది అనే 100 కోతుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చారు. వేరు వేరు అడవుల్లోంచి, ఒకే రకంలో ఒకే స్థలంలో ఉన్నటువంటి కోతులు కాదు, వేరువేరు స్థలాల నుంచి, రష్యా నుంచి కొన్ని, సైబీరియా నుంచి కొన్ని, ఆఫ్రికన్ జంగల్స్ నుంచి కొన్ని, ఇండియాలోని జంగల్స్ నుంచి కొన్ని, అమెరికాలో ఉన్న అడవుల నుంచి కొన్ని, అలాగే 100 కోతుల్ని తీసుకొచ్చి వాటికి విశేషమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. మామూలు కోతులు చెయ్యని పనులు వాటికి నేర్పారు, నేర్పించారు, వదిలేశారు వాటిని. ఈసారి ఏం చేశారు, వేరే చోటకి వెళ్లారు. వేరే చోటకి వెళ్లి ఏదో ఒక కొత్త కోతను పట్టుకున్నారు. దానికి ఆ విశేషమైనటువంటి సాధనలు నేర్పించదలుచుకుంటే ఈ 100 కోతులకి వీళ్ళు చోట పెట్టుకుని ట్రైనింగ్ ఇస్తూ 100 రోజులు పడితే అక్కడ 3 రోజుల్లో వచ్చేసే వాటికి. అంటే ఎందుకు చెప్తున్నా, అక్కడ మస్తిష్కము మానవీయ మస్తిష్కముతో సహా సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని మనకి తెలియనటువంటి రెండు మనస్సులున్నాయి. ఒకటి అచేతన మనస్సు, ఒకటి అతిచేతన మనస్సు. చేతన మనస్సు మనం ఉపయోగిస్తున్నదే, ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నటువంటి మనస్సే. 1 గంట సేపు మనం గాయత్రి మంత్ర జపం చేశాం. ఈ ధ్యానం చేయటానికి ముందు 1 గంట సేపు మనం గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల మనము చేసినటువంటి మంత్రోచ్చారణ మన శిరస్సులో ఉన్నటువంటి 20 ఇంద్రియాలకు సంబంధించినటువంటి చేతనత్వము. 20 ఇంద్రియాలు అంటే ఏంటవి? 5 జ్ఞానేంద్రియాలు స్థూల శరీరానికి సంబంధించినవి, 5 కర్మేంద్రియాలు స్థూల శరీరానికి సంబంధించినవి. అదేవిధంగా సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 20. ఈ గాయత్రి మంత్ర శక్తితో ఈ 20 యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆ గాయత్రి మంత్రం యొక్క విలక్షణమైనటువంటి సామర్థ్యం అది. ఋషులు వాళ్ళ అద్భుతమైనటువంటి తపశక్తితో ఏ అక్షరాన్ని ఉచ్చారణ చేస్తే ఏ ఇంద్రియము యాక్టివేట్ అవుతుందో మనం తెలుసుకోగలిగారు వాళ్ళు. చేతన జగత్తులో మీరు కేవలము భౌతిక శరీరంలో ఉన్నటువంటి 10 ఇంద్రియాలను ఉపయోగించుకోగలరు. అచేతన మనస్సులో, సబ్ కాన్షియస్ మనస్సులో సూక్ష్మజగత్తులో ఉన్నటువంటి 10 ఇంద్రియాలను ఉపయోగించుకోగలరు. సూపర్ కాన్షియస్ మైండ్ అతి చేతన మనస్సులో బుద్ధి, చిత్తము, అహంకారము ఈ మూడింటిని ఉపయోగించుకోగలరు. మీరు గాయత్రి మంత్రం ఏం చేసింది, మీ యొక్క స్థూల శరీరాల్లో ఉన్నటువంటి 10 కర్మ జ్ఞానేంద్రియాలను, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి 10 కర్మ జ్ఞానేంద్రియాలను, మొత్తం 20 ఇంటిని యాక్టివేట్ చేసి మనో బుద్ధి చిత్త అహంకారములతో నింపి కలిపింది. అదే గాయత్రి మంత్రం యొక్క 24 శక్తులు. గంట సేపు మీరు ఈ మంత్రాక్షరాలను నిరంతరము ఉచ్చారణ చేశారు, చేశాక ఈ ధ్యానం చేయబోతున్నారు. అప్పుడు మీ మానసిక స్థితి ఎలా అయింది, స్థూల సూక్ష్మ స్థితులను అధిగమించి అతిచేతన మనస్సు స్థితికి తగినటువంటి చేతనత్వం కలిగి ఉంది. మన అనుభూతిలోకి రాకపోయినా అప్పుడు మీరు కళ్ళు మూసి కూర్చున్నారు. కళ్ళు మూసి కూర్చుని ఏం చేస్తున్నారు, హంసవాహిని అయినటువంటి ఒక కాలు మడత పెట్టి రెండవ కాలు కిందన. సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఎడం కాలు కిందన వెళ్లాడుతున్నట్టు భావించుకుంటాం. మీ ఇష్టం, అమ్మవారికి కాస్త తిమ్మిరెక్కింది అనిపిస్తే మీరు ఇంకో కాళ్ళు మడతపెట్టి రెండో కాలు కూడా కింద పెట్టి వాల్చింది అనుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. చూస్తున్నారు కదా, హంస మీద ఒక కాలు కిందకి జార్చి కూర్చున్నటువంటి తల్లి, ఒక చేతిలో కమండలము, ఇంకొక చేతిలో పుస్తకము, ఇంకాస్త పైకి వెళ్తే మెడలో హారాలు, ముక్కుకి ముక్కు పుడక, ఇంకాస్త పైన బొట్టు, ఇంకాస్త పైన కిరీటము. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, నఖ శిఖ పర్యంతము ఈ రూపాన్ని చూస్తూ ఉండండి. మీరు ఇంకేమీ చేయకలే, ఆ శక్తి ఎంత గొప్పదో ఏదో అదంతా ఆలోచించేశారు. మీరు ఒక గంట సేపు ఆలోచించున్నారు, ఇంకా మీరేం ఆలోచించకలే, అమ్మని చూడండి అంతే. మీరు కళ్ళు మూసుకున్నారు, వినీలమైనటువంటి ఆకాశము, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఆకాశంలో ఎక్కడో దూరంగా ఒక చిన్న కాంతి బిందు అలా దగ్గరికి వస్తుంది. ఆ కాంతి బిందు దగ్గరికి వచ్చేసరికి ఎలా మారింది ఆ రూపం, హంసవాహిని గాయత్రిగా. ఈ రూపం కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు కనిపించాలి. దీనికి 10-15 రోజులు చాలు, మీ ప్రయత్నం అంతకంటే ఎక్కువే కళ్ళ. 15 రోజుల తర్వాత కూడా కష్టపడి సాధన చేయాల్సిన అవసరం నాకు ఇంతవరకు ఎవరు కనిపించలే. చేసిన వాళ్ళు చేయకుండా రాలేదు అనేవాళ్ళకి నేనేం చెప్పలేను, కానీ జపం అయిపోగానే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేటప్పుడు, ఇంటి దగ్గర మీరు చేస్తున్నప్పుడు, ఇక్కడ చేస్తున్నప్పుడైనా కనీసం దీనికి 10 నిమిషాలు వచ్చించండి. మీరేమీ చేయరు, జాగ్రత్త, మీరేమీ చేయరు. మీ మస్తిష్కము ఒక అయస్కాంతంగా మారింది, ఒక మ్యాగ్నెట్ గా మారింది. దీనివల్ల గాయత్రి మంత్ర జపం వల్ల చేతన అవచేతన సబ్ కాన్షియస్ మైండ్ లో పక్కన పెట్టాం. మనమేం పెట్టలేదు, గాయత్రి మంత్రమే పక్కన పెట్టిస్తుంది. మిగతా సూపర్ కాన్షియస్ మైండ్ లో రావాల్సినటువంటి అనుభూతులు ఏ ఉన్నాయో ఆ బ్రాహ్మీ చేతనతో ఆకర్షించుకుంటుంది. మీరేం చేయరు, చేసేదేదో అదే చేస్తుంది. కానీ దేన్ని ఆకర్షించుకోవాలో చెప్పాలి కదా, దేన్ని ఆకర్షించుకుంటాం, ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఆకర్షించుకుంటాం. ఇది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు, 10 నిమిషాల నుంచి మీ ఇష్టం, ఎప్పుడు మీకు రుచికరం.